91.2 అణు రేడియో. ఇది మన రేడియో, మన కోసం. ఈనాటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం.
రామగుండం ఫర్టిలైజర్స్ వారి సహకారంతో ఏఎన్యూ రేడియో సమర్పిస్తున్నటువంటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి ఈరోజు అతిథిగా విచ్చేసినటువంటి ఆర్వి సాగర్ కుమార్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఈరోజు మన భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి సాగర్ గారు మన రైతులకి వివరించే ప్రయత్నం చేస్తారు. ముందుగా మన స్టూడియోకి వచ్చినందుకు సాగర్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతున్నాను. నమస్తే సార్. ఈరోజు మా రైతులకి భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి వివరించాల్సిందిగా మిమ్మల్ని.
మనకి ముఖ్యంగా రైతు సోదరులందరూ ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ పంటలన్నీ కూడా కోత అయిపోయిన టైంలో ఉన్నాయి, అలాగే కొన్ని పంటలు కోతకొచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఈ పంట కోత అయిపోయిన వెంటనే మనం ప్రప్రథమంగా చేయాల్సిన పని ఏంటంటే, మనం నెక్స్ట్ పంట సాగుకు వెళ్ళడానికంటే ముందుగా ఇప్పుడు పంటలన్నీ ఖాళీగా బీడుగా ఉన్నాయి కాబట్టి వీటికి మనం ఖచ్చితంగా భూసార పరీక్ష అనేది మీరు చేయించుకోవాలి. ఈ భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలంటే, భూసార పరీక్ష ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకుపోయే అంశాలు ఏంటంటే, భూసార పరీక్షకి మీరు సాయిల్ శాంపిల్స్ అంటే మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, వాటిని ఎలా మనం ప్యాకింగ్ చేయాలి, ఎలా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి మనం అందచేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందుగా మనం ఈ భూసార పరీక్షలు అనేటువంటివి ఎందుకు చేసుకోవాలి, ఏంటి వాటి వల్ల ఉపయోగం అనేది చాలా ముఖ్యమైన అంశం. దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఏంటంటే నేల ఆరోగ్యం ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. మనం నేల మానవునికి ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప సంపద, మనందరికీ తెలిసిందే. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధికమ దిగుబడి ఇచ్చేటువంటి, అలాగే నాణ్యమైనటువంటి ఉత్పత్తులను అందించడం కూడా ఎంతో ప్రాముఖ్యత. ఇది ఈ విధంగా నాణ్యమైన ఉత్పత్తులు రావాలా మన నేల నుంచి అంటే, ఫస్ట్ నేల సారాన్ని మనం కాపాడుకోవాలి. సో ఇందులో భాగంగానే ఈరోజు మనందరం కూడా, మనకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పూర్వీకులు వ్యవసాయం చేసే టైంలో మనకి సేంద్రియ పద్ధతుల ద్వారానే నేల ఆరోగ్యాన్ని సారాన్ని కాపాడుకొని మంచి దిగుబడులు సాధించేవారు. కానీ కాలానుగుణంగా మన పూర్వీకుల నుంచి పెరిగే కొద్దీ ఇప్పుడు ఏం జరుగుతుంది, జనాభా బాగా పెరిగిపోయిందన్నమాట. ఈ పెరిగిన జనాభాకి అనుగుణంగా మనం ఎక్కువ ధాన్యాన్ని పండించాలా, దానికోసం మనం ఏం చేస్తున్నారు, మన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి సంకర రకాల ఆవిర్భావం చేశాయి. నాటు రకాలు పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా సంకర రకాలను ఆవిర్భావం చేశారు. ఈ సంకర రకాలు మామూలుగా ఇంతకుముందు పండించేటువంటి సేంద్రియ పద్ధతుల్లో దిగుబడులు ఇవ్వవు, కానీ కాబట్టి ఈ సంకర రకాలను మనం సాగు చేయాలంటే ఖచ్చితంగా రసాయనిక ఎరువుల వాడకం వైపు మనం మళ్ళాలి. ఈ రసాయనిక ఎరువులు వాడాలంటే గనక చాలా రైతులకి చాలా విలువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆర్థిక సామాజిక మార్పుల కారణంగా రైతులు పశుపోషణ, సేంద్రియ వ్యర్థాల సమీకరణ తగ్గడంతో వ్యవసాయం పూర్తిగా రసాయనిక ఎరువులు, కీటకనాశకం వాడకాల వల్ల నేలలో కాలుష్యం పెరిగిపోవడమే కాకుండా పంట సాగులో ఖర్చులు పెరిగి నికర ఆదాయం బాగా తగ్గిపోతూ ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పుడమి తల్లిని, మన నేలను మనం సంరక్షించుకోవాలి, అలాగే నేల ఉత్పాదక శక్తిని పెంపొందించాలంటే గనక భూసార పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఇప్పుడు నేల ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడాలో తెలుసుకున్నాం, అలాగే మొక్కలకి ఈ నేల నుంచి ఏ ఏ పోషకాలు అవసరం అనేది కూడా ఇప్పుడు తెలుసుకొని తర్వాత మనం మట్టి నమూనాలను ఎలా సేకరించాలో తెలుసుకుందాం. మొక్కల్లో ఏ మొక్కలకి ఏ పోషకాలు అవసరమంటే, నేలను సారవంతం చేయడానికి మరియు మొక్కల పెరుగుదలకి 16 రకాల పోషకాలు అవసరం. దీనిలో ముఖ్యంగా అవసరమైనటువంటివి కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఇవి ఈ 3 ధాతువులు వచ్చేసి మొక్కకి సహజంగా గాలి నుండి, నీటి నుంచి తీసుకుంటుంది. వీటితో పాటు 13 రకాలైనటువంటి పోషకాలు కూడా చాలా అవసరం. వాటిలో నత్రజని, భాస్వరం, పొటాస్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అంటే గంధకం ఉప పోషకాలుగాను, అలాగే సూక్ష్మ పోషకాలు ఇనుము, మ్యాంగనీస్, జింక్, రాగి, బోరాన్, మాలిబ్డినం అండ్ క్లోరిన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకి అవసరమైనటువంటి పోషకాలు. ఇవి నేల నుండి, సాగునీటి నుండి, కొంతమేరకు సహజ సిద్ధంగా కూడా లభ్యమవుతుంటాయి. వీటన్నిటిని అందించాలంటే మనం ఖచ్చితంగా మన ఒక మనం పంట పెట్టడానికి ముందు కొంతమంది సేంద్రియ ఎరువులు వేస్తారు, రసాయనిక ఎరువులు వేస్తారు, కొంతమంది రెండు కలిపి కూడా వాడతారు, కొంతమంది ప్యూర్గా సేంద్రియం వాడకుండా రసాయనిక ఎరువులే వేస్తారు. ఇప్పుడు పంట ఏమవుతుంది, పంట పెరిగే కొద్దీ ఈ ఎరువులన్నీ, ఎరువుల్లో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కూడా పంట పీల్చేసుకోవడం వల్ల నెక్స్ట్ పంట మనం వేయడానికి ముందర మన భూమిలో ఏ ఏ మూలకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ మూలకాలు తక్కువ ఉన్నాయి, మనం గతంలో వేసినటువంటి పంట ఏ మూలకాలను తీసుకున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మనం ఎలాగైతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మనకు హెల్త్ బాగాలేకపోతే చేయించుకుంటామో, అలాగే మొక్కలు కూడా మనకి భూసార పరీక్ష అనేటువంటివి పంట పెట్టడానికి ముందు ఆ నేల యొక్క సారాన్ని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఇందులో మట్టి నమూనాలను ఎలా సేకరించుకోవాలి, ఏంటి దాని ప్రాముఖ్యత అంటే, మనం ఎన్నెన్ని ఇప్పుడు ఫస్ట్ రైతుకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ మంది రైతుల్లో ఉత్పన్నమయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఎన్నెన్ని ఎకరాలకి ఒక మట్టి నమూనా మేము తీసుకోవాలి, అలాగే ఏ ఏ పంటలకి ఎంత లోతు వరకు మట్టి నమూనాలు సేకరించాలి, ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా రైతు మెదడులో ఉత్పన్నమవుతాయి. మనము రైతుని ఒక సైంటిఫిక్గా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో విన్నటువంటి రైతులందరికీ కూడా దీనిపైన మంచి అవగాహన కలుగుతుందని కోరుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనము ఎన్ని ఎకరాలకి ఒక మట్టి నమూనాలు తీయాలి. అంటే ఇప్పుడు మనకి కొన్ని రకాలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాధార పంటలు ఉంటాయి, వాళ్ళకి నీటి వసతి లేనప్పుడు, కొన్ని చోట్ల మనకి నీటి పారుదల బాగా ఉందంటే నీటి పారుదల కింద ఉంటుంది. కాబట్టి వర్షాధార పంటలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు ప్రతి 10 ఎకరాలకి ఒక మట్టి నమూనా సేకరించాలి. అలాగే నీటి ఆధారితం కింద పంటలు వేసుకునే వాళ్ళు ప్రతి 5 ఎకరాలకి ఒక మట్టి నమూనా సేకరించుకోవాలి. ఇప్పుడు అలాగే మనం రైతులు మట్టి నమూనా సేకరించుకోవాలంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాము మనము, నీటి పారుదల అయితే గన 5 ఎకరాలకు ఒక శాంపిల్ తీయాలి, అలాగే వర్షాధారిత పంటలకైతే ప్రతి 10 ఎకరాలకి ఒక మట్టి నమూనా సేకరించాలి. ఇది సేకరించడానికి మనం పొలంలోకి వెళ్ళడానికి ముందు రైతులు ఏవేటువంటి పరికరాలు వారి వెంట తీసుకువెళ్లాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మట్టి నమూనా కలెక్ట్ చేయడానికి మీ పొలంలోకి వెళ్లే ముందర ఒక పార, అలాగే దోకుడు పార, గడ్డ పలుగు, అలాగే ఒక బకెట్, పేపరు లేదంటే ఒక గుడ్డ, అలాగే గుడ్డ సంచి లేదంటే ప్లాస్టిక్ సంచి, అలాగే ఒక పెన్ను, ఒక పేపర్, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ఖచ్చితంగా మీరు మట్టి నమూనా కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీటన్నిటినీ మీ వెంట తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఏమేమి పరికరాలు తీసుకెళ్లాలో. అలాగే మట్టి నమూనా సేకరణలో చేసేటప్పుడు రైతులు చాలా అంటే మనం జాగ్రత్తలు పాటించాలి. ఏంటి జాగ్రత్తలు పాటించాలి, ఎక్కడెక్కడ నమూనాలు తీయాలా పొలంలోకి వెళ్ళాక, ఎక్కడెక్కడ తీయకూడదు అనేటువంటివి కూడా సైంటిఫిక్గా ఉంటాయన్నమాట. మీరు ఏంటంటే ఫస్ట్ మొదటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మట్టి నమూనా తీసేటప్పుడు నేలపైన మీరు ఎక్కడైతే తీయాలని వెళ్తున్నారో అక్కడ ఆకు, రాళ్ళు, చెత్త, చెదారం ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ పక్కకు తీసేయాలి. అంతేగాని వాటితో పాటు ఆ పైపొర ఉన్నటువంటి మట్టిని తీసేయకూడదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, 1 సెంటీమీటర్ భూమి పైన ఏర్పడాలంటే, నేల ఏర్పడాలంటే దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. సో వాటిలో అంత విలువైన భాగం మన పైపొరలో ఉన్నటువంటి భూమి పంటలకి అంత ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనం రాళ్ళు, చెత్త, చెదారం ఇవన్నీ పక్కకు తీయాలి, కానీ పైన ఉన్నటువంటి పొరను తీసేయకూడదు. అలాగే పొలంలో మన భూమికి సంబంధించి ఆ లక్షణాలు లేకోకుండా డిఫరెంట్ గా ఉన్నటువంటి మట్టి నమూనాను మనం తీయకూడదు. అలాగే చెట్ల కింద నీడ భాగం ఉన్న చోట్ల, గట్ల పక్కన, అలాగే పంట కాలువల్లో, కాలిబాటల వద్ద, రీసెంట్గా మీరు సేంద్రియ ఎరువు కానీ రసాయనిక ఎరువులు కానీ కుప్పలు నిల్వ ఉంచిన చోట మనం మట్టి నమూనాలు సేకరించకూడదు. అలాగే ఒకే పొలంలో బాగా సారవంతమైన చోట్ల కానీ, అలాగే దానికి రివర్స్లో నిస్సారవంతమైన ఉండేటువంటి చోట్ల కానీ మనం మట్టి నమూనాలు తీయకూడదు. అలాగే సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉండేటువంటి చోట్ల కూడా మట్టి నమూనా తీయకూడదు. తప్పనిసరిగా తీయాలా ఆ బురద ఉన్న చోట అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, బాగా ఆ మట్టి నమూనా సేకరించిన తర్వాత నీడన బాగా ఆరబెట్టి ఆ మట్టి బురద ఉన్నటువంటి మట్టి ఎండిన తర్వాతనే మట్టి నమూనా తీయడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే పైరు పొలంలో ఉన్నప్పుడు మట్టి నమూనా తీయవలసి వచ్చే ఎట్లా లేదు, మీకు అందరికీ ఇందాకే చెప్పా కదా ఇది కరెక్ట్ టైము, పంట కోత అయిపోయింది కాబట్టి, పంట ఇప్పుడు బీడుగా ఉంది కాబట్టి ఈ టైంలో మట్టి నమూనా తీస్తేనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనకేమైతుందంటే పంట కోత దశకు రాకతలికే ఉన్నప్పుడు కూడా మట్టి నమూనా తీయాల్సిన అవసరం వస్తే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే పంట మొదల భాగంలో కాకుండా పంటకి పంట వరుసకి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి మట్టి నమూనాను మాత్రమే తీయాలి. అలాగే రసాయనిక ఎరువులు వేసినటువంటి 45 రోజుల వరకు కూడా మట్టి నమూనాలు తీయకూడదు. ఎందుకంటే అవి తీస్తే ఆల్రెడీ ఎరువులు వేసినప్పుడు ఆ సాయిల్లో ఏమవుతుందంటే ఆ భూమిలో పోషకాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు తీస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది రాదు. అలాగే చౌడు భూములు, ఆమ్ల భూములు, అలాగే సమస్యాత్మకంగా ఉన్న భూములు, వీటన్నిటిలో కూడా మీరు సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు మీరు విడివిడిగా నమూనాలను ఆ భూమి యొక్క పిహెచ్ అంటే సాంద్రతను బట్టి విడివిడిగా నమూనాలు తీసుకోవాలి. ఇప్పుడు మట్టి నమూనాలు ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీయకూడదు, ఏం పరికరాలు తీసుకొని ఒక రైతు తన పొలంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 2 రకాల పంటలు ఉంటాయి మనకి. బహువార్షిక పంటలు అంటే మనం పండ్ల తోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహువార్షికం అంటే 2 రోజుల కంటే ఎక్కువ కూడా స్టాండింగ్లో ఉంటాయి. అలాగే ఏకవార్షిక పంటలు ఉంటాయి. ఈ 2 పంటలకు కూడా మనం ఈ మట్టి నమూనా సేకరించే పద్ధతి వేరువేరుగా ఉంటుంది. ముందుగా మనం ఏకవార్షిక పంటలు, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వర్షాధారం కిందనే ఎక్కువ సాగులో పంటలు పండిస్తారు. అలాగే మనకు పండించేటువంటి పంటలు కూడా ఉద్యానవన పంటల కంటే కూడా నార్మల్గా మనకి గింజలకు పంటలకి ఈ కందులు, శనగలు, వరి ధాన్యాలు ఇవి పండించే ఏకవార్షిక పంటలు పండించే వాటి శాతమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొదటిగా ఏకవార్షిక పంటల్లో రైతు మట్టి నమూనాని ఎలా సేకరించాలో మొదటిగా తెలుసుకుందాం. ఏకవార్షిక పంట పొలంలో మీరు ఇందాక చెప్పాం కదా మీకు వర్షాధారకితంగా అయితే గన ప్రతి 10 ఎకరాలకి ఒక మట్టి నమూనా సేకరించాలి. అలాగే నీటి ఆధారిత పొలాల్లో అయితే గన ప్రతి 5 ఎకరాలకి ఒక మట్టి నమూనా సేకరించాలి. ఈ విధంగా మీరు వెళ్ళినటువంటి ఏకవార్షిక పంటల్లో ఎక్కడైతే మీరు మట్టి నమూనా సేకరిస్తున్నారో ఆ పొలంలో వి ఆకారంతో పారతో ఫస్ట్ ఒక గుంత తీసేసి అందులో ఎంత లోతు వరకు గుంత తీయాలంటే ఏకవార్షిక పంటల్లో ఆ మొక్క వేరు ఎంత లోపలికైతే భూమిలో వెళ్తుందో ఆ లోతు వరకు కూడా మనం మట్టి నమూనాలు అనేటువంటివి సేకరించాలి. మనం పెట్టబోయే పంటలు ఉదాహరణకి మనకు వరి, వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి, చిరుధాన్యాలు ఇవన్నీ అయితే గనా ఒక 15 సెంటీమీటర్ల లోతు వరకు వాటి వేర్లు వెళ్తాయి. కాబట్టి అంతవరకు మట్టి నమూనా సేకరించాలి. అలా కాకుండా ఈ ఏకవార్షిక పంటల్లో వేరు వ్యవస్థ బాగా లోతుకెళ్లే పంటలు చెరకు, ప్రత్తి, కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి 20 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు మట్టి నమూనాను సేకరించాలి. ఈ విధంగా 1 ఎకరా పొలంలో 8 నుండి 10 చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి. అలా మొత్తంగా మనం సేకరించినటువంటి మట్టి నమూనాలంతటినీ కూడా ఒక బకెట్లో తీసుకొని ఒక దగ్గర చేర్చి ఒక పేపర్ గాని లేదంటే శుభ్రమైన గుడ్డ గాని నేల మీద పరిచి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని కలపాలి. ఎదురెదురుగా ఉన్నటువంటి 2 భాగాలను పక్కకు తీసేయాలి. ఈ విధంగా చేసుకుంటూ 1/2 కేజీ మట్టి వచ్చేంత వరకు క్వార్టరింగ్ పద్ధతి అంటారు వీటిని. 4 భాగాలుగా చేస్తాం కాబట్టి 1/2 కేజీ మట్టి వచ్చేంత వరకు ఈ క్వార్టరింగ్ ను రిపీటెడ్ గా చేసి మనం 1/2 కేజీ మట్టిని సేకరిస్తాం. ఆ తర్వాత మట్టిలో ఏదన్నా మనం చెత్తా చెదారం గాని వేళ్లు గాని మనకి రాళ్లు గాని ఉంటే వాటన్నిటిని తీసేసి గాలికి బాగా ఆరనివ్వాలి. మట్టి బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్లో గాని గుడ్డ సంచిలో గాని నింపి తర్వాత రైతు యొక్క వివరాలను ఆ పట్టికలో ఉంచాలి. ఉంచే మనం భూసార కేంద్రానికి పంపాలి. ఈ మట్టి రైతు వివరాలను తెలిపే పట్టిక అంటే ఒక పేపర్ తీసుకొని అందులో ఏమేమి వివరాలు రాయాలి అంటే ఇది ఎవరికి సంబంధించింది, ఎప్పుడు సాయిల్ శాంపిల్స్ తీస్తున్నాము, మట్టి నమూనాలు సేకరిస్తున్నాము, గతంలో ఏం పంటలు వేసాం, ఇవన్నీ వివరాలు ఉంటాయి. కాబట్టి ఒక 11 రకాల వివరాలు అందులో పొందుపరచాలి. మొదటిది వచ్చేసి మట్టి నమూనా ఏ తేదీన సేకరిస్తున్నాం, 2వది రైతు పేరు, 3వది రైతు తండ్రి లేదా భర్త పేరు రాయాలి, 4వది ఏ గ్రామం చెందిన రైతు, 5వది మండలం, 6వది ఏ భూమి యొక్క సర్వే నెంబర్లో ఈ మట్టి నమూనా సేకరించాము, 7వది వారి ఆధార్ నెంబర్, 8వది గతంలో ఏ పంట వేశారు, 9వది తరువాత ఏ పంట వేయబోతున్నారు, 10వది వచ్చేసి మనకి ఆ రైతు యొక్క ఫోన్ నెంబర్. ఎందుకంటే మీకు సమాచారాన్ని మట్టి నమూనాని రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నెంబర్ పంపాలో ఆ ఫోన్ నెంబర్. అలాగే 11వది చిట్ట చివరిది, ఇది చాలా ఇంపార్టెంట్, వర్షాధారమా నీటి ధారమా పంపాలి. ఎందుకు ఈ వర్షాధారమా నీటి ఆధారమా అంటే వీటిని బేస్ చేసుకుని మీ సాయిల్లో ఎటువంటి ఎరువు మూలకాలు ఏమి లోపించాయి, ఏమి అధికంగా ఉన్నాయి, లోపించినటువంటి మూలకాలకు ఎట్లాంటి ఎరువు వేయాలి అనేది వర్షాధారానికి ఒక రకంగా, నీటిపారుదలకు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీరు వీటిని పొందుపరిచేటప్పుడు నీట్గా పొందుపరు. ఇప్పుడు ఏకవార్షిక పంటలు చూసాం. ఇప్పుడు మనం బహువార్షిక అంటే మన దృష్టిలో పండ్ల తోటల్లో మట్టి నమూనాలు ఎలా సేకరించాలి. బహువార్షిక పంటల్లో వేయదలసిన పొలంలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అందులో వేసే పంటను బట్టి, అంటే ఏ పంటలు వేస్తాం మనం పండ్ల తోటలు అంటే న్యాచురల్గా మన దగ్గర అరటి బొప్పాయి లాంటి పంటలు బాగా వేస్తారు, వాటికైతే 60 నుండి 75 సెంటీమీటర్ల లోతు వరకు గుంత తవ్వాలి. అలాగే లేదు ఒకవేళ మామిడి, దానిమ్మ, నిమ్మ ఇలాంటి పంటలుగా అయితే గనక 6 అడుగుల కన్నా ఇంకా ఎక్కువ లోతుగా మనకి మట్టి నమూనాలు సేకరించాలి. ఇలా తీసిన గుంటలో రైతు ఏం చేయాలంటే ఆ గుంతలేకి దిగేసేసి మనకి భూమి పొరలు కనబడుతుంటాయి. ఒక రకమైనటువంటి కలర్ ఉన్న చోటుకి ఒక పొరగా మనం అనుకోవాలి. ఆ కలర్ చేంజ్ అయ్యి పైనుంచి కిందికి వెళ్తా కలర్ చేంజ్ అంటే ఆ రంగు మారిపోతుంది. మారిపోయిన వెంటనే ఆ మారిపోయినటువంటి రంగు అందటినీ ఒక పొరగా అనుకోవాలి. ఈ విధంగా ఆ నేలని వివిధ పొరలుగా అనుకొని ఆ పొరలకు అనుగుణంగా మనకి ఒక్కొక్క పొరలో, సపోజ్ ఫస్ట్ పొర 21 సెంటీమీటర్ల వరకు ఒకే రకమైన కలర్ ఉంది అనుకోండి, దాన్ని మొదటి పొర అనుకుంటాం. 21 నుండి 52 సెంటీమీటర్ల వరకు ఒక రంగు ఉంది అనుకోండి, దాన్ని రెండవ పొర అంటాం. 52 నుండి 74 సెంటీమీటర్ల వరకు ఒక పొర ఉంది అనుకో, వాటిని మూడో పొరగా వానుకుంటాం. ఈ విధంగా భూమి యొక్క ఆ గుంతలో మీకు కనపడేటువంటి భూమి పొరల యొక్క రంగును బట్టి డిఫరెంట్ లేయర్లుగా మనం అనుకొని ఆ లేయర్లకు అనుగుణంగా, ఇప్పుడు ఉదాహరణకు 4 లేయర్లు వచ్చినాయి అనుకోండి పైనుంచి కిందికి తీసినప్పుడు, ఆ 4 లేయర్లలో ఒక్కొక్క లేయర్కి సంబంధించినటువంటి మట్టి నమూనాను సపరేట్గా కవర్లో సేకరించి మీరు భద్రపరిచి ఆ పండ్ల తోట యొక్క యజమాని, ఇందాక మీకు చెప్పాం కదా 11 రకాల రైతు వివరాలను సేకరించేది, ఆ 11 వివరాలు సేకరించి మనం ఫిల్ చేసి మనం భూమి పరీక్ష కేంద్రానికి పంపాలి. ఇప్పుడు మనకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పైనుంచి కిందికి శాంపిల్ తీసుకుంటూ రావాలా, కింద నుంచి పైకి తీసుకుంటూ రావాలా అని ఉంటుంది. దీంట్లో మనకి అది ఆ నేల గనక గట్టి నేల అనుకోండి, మొదట కింది పొరలలో ఉన్నటువంటి మట్టి నమూనాను సేకరించి ఆ తర్వాత పై పొర, దాని పై పొర అలా పైకి వెళ్తాం, కింద నుంచి పై ఆర్డర్లో వెళ్తాం. అలాగే ఒకవేళ తేలిక నేలలో అనుకో, అలాంటప్పుడు ఏం చేయాలి మనం, పై పొర నుంచి కిందికి రావాలి. ఎందుకంటే తేలిక నేలలో మట్టి వదులుగా ఉండడం వల్ల కింది పొర నుంచి మట్టి తీస్తే పై పొరలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా కింద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం గట్టి నేలకైతే ఒక రకంగా, తేలిక నేలకైతే ఇంకో రకంగా మనం మట్టి నమూనాలను సేకరించాలి. తర్వాత ప్రతి పొరకు 1 కిలో చొప్పున మట్టి నమూనాలను వరుస క్రమంలో తీసి గుడ్డ సంచిలో వేసి ఆ రైతు యొక్క వివరాలు అన్నింటినీ కూడా అందులో రాసి మనం మట్టి పరీక్షా కేంద్రానికి పంపాలి. ఇక్కడ మీరు ఒక ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే, మట్టి పరీక్షా కేంద్రానికి పంపేటప్పుడు మీరు తేమ లేకోకుండానే పంపండి. ఎందుకంటే రైతులు వారి వివరాలను పెట్టినటువంటి కాగితం ఆ మట్టి కవర్లో వేసేసి కట్టేసి పంపుతారనమాట. అలాంటప్పుడు ఏమైతుంది, తేమ అధికంగా ఉంటే పేపర్ అంతా నానిపోయి ఆ రైతు యొక్క సమాచారం పూర్తిగా చినిగిపోవడం జరుగుతుంది. అప్పుడు మీ మట్టి నమూనాను వాళ్ళు పరీక్షించినను కూడా అది ఎవరికి పంపాలనేది తెలియక ల్యాబ్లో మీ శాంపిల్ అలా పడిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి దయచేసి రైతు సోదరులు, మీరు మీ రైతు యొక్క వివరాలను నింపేటువంటి పేపర్లో ఖచ్చితంగా ఒక కవర్లో పెట్టేసి సపరేట్గా పంపాల్సిందిగా మనవి. ఈ విధంగా మీరు పంపినటువంటి మట్టి నమూనాలన్నింటినీ కూడా భూసార పరీక్ష కేంద్రానికి పంపితే వాళ్ళు రైతుకి ఖచ్చితంగా మీరు ఖరీఫ్లో పంట వేసుకోవడానికి ముందుగానే, మీరు ఇప్పుడు ఎండలకాలం కాబట్టి ఇప్పుడు పంపితే మీరు పంట వేసుకోవడానికి ముందుగానే మీ భూమిలో ఏ మూలకాలు ఏ శాతంలో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా, అధికంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసేసి, ఇందాక చెప్పాం కదా మనం 16 రకాల మూలకాలు ఏవైతే ఆవశ్యకత ఉన్నాయో వాటన్నిటినీ కూడా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు రైతుకు మట్టి నమూనా పరీక్షా పత్రం అనేది ఇస్తారు. ఆ పత్రంలో ఏంటంటే ఆ మూలకం తక్కువ ఉందనుకోండి, ఏ ఎరువులు ఎంత మోతాదులో వేస్తే మీరు ఏ పంట పెట్టబోతున్నారో కూడా ఆ పత్రంలో రాసింటారు. కాబట్టి పలాని పంట రైతు పెట్టబోతున్నాడంటే ఆ పంటకు అనుగుణంగా ఈ మూలకానికి సంబంధించి ఏ ఎరువును ఎంత వాడితే ఆ పంట మంచి గ్రోత్ వచ్చి నాణ్యమైన దిగుబడి అందించే విధంగా మీకు అందులో మట్టి పరీక్ష నమూనా పత్రంలో మీకు తగు సూచనలు సలహాలు రాసేసి, ఈ పేడ ఎరువు ఎంత వేయాలి, యూరియా ఎంత వాడాలి, డిఏపి ఎంత వాడాలి, కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని వేయాలి, ఇట్లా మొత్తం కూడా సమాచారం రైతుకు అందజేస్తాడు. కాబట్టి ఈ మట్టి మరి పరీక్ష పత్రానికి అనుగుణంగా మీరు గన ఎరువులు వాడితే ఎరువులు ఏవి అవసరమో అవి మాత్రమే వేసుకోవచ్చు. అనవసరంగా ఎరువులపై పెట్టే ఖర్చును అంతా కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మనకి పెట్టుబడి అనేది తగ్గుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది. ఇది మీరందరూ ఇప్పటి వరకు తెలుసుకున్నది మనందరం మట్టి పరీక్ష యొక్క ఆవశ్యకత. ధన్యవాదాలు. అలాగే చివరగా మనం భూసార పరీక్షల వల్ల రైతులకు ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. భూసార పరీక్ష వల్ల మనకి అందులో ఉదజని సూచిక అంటే పిహెచ్ అంటాం, లవణాల స్థాయి అంటే ఈసీ అంటారు, సేంద్రియ కర్బనం మరియు పోషకాల లభ్యత అంటే 16 రకాల పోషకాలలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అలాగే మనకి ముఖ్య పోషకాలుగా ఉన్నటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం, అలాగే ఉప పోషకాలుగా ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అలాగే సూక్ష్మ పోషకాలుగా ఉన్నటువంటి మన బోరాన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, క్లోరిన్, ఇవన్నీ కూడా భూసార పరీక్షా కేంద్రంలో మీరు పంపినటువంటి రైతుల యొక్క మట్టి నమూనాలు ఏవైతే ఏకవార్షిక పంటల్లో తీసుకున్నటువంటి మట్టి నమూనాలను, అలాగే బహువార్షిక పంటల్లో లేయర్ వైజ్ తీసుకున్నటువంటి మట్టి నమూనాలన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి 13 ఆవశ్యక మూలకాలన్నింటినీ కూడా ల్యాబ్లో టెస్ట్ చేయడమే కాక మనకి పిహెచ్, ఈసీ అండ్ సేంద్రియ కర్బనాన్ని కూడా మనకి ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఉదాహరణకి మనకి ఏ ఎంత ఉదజని సూచిక ఉన్నటువంటి భూమి పంటల సాగుకు అనుగుణమంటే 6 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి మీకు మట్టి పరీక్షా పత్రం ఇస్తారు కదా, అందులో మీరు చూసుకుంటే మీ యొక్క భూమికి, మీ నేలకి ఉదజని సూచిక 6 నుండి 7.5 వరకు ఉంటే మీ నేల చాలా మంచి నేల కింద. అలాగే ఉదజని సూచిక 5.5 నుండి 8 వరకు ఉన్న నేలల్లో కూడా పంటలు మనం సాధారణంగా పండించుకోవచ్చు. అలాగే ఉదజని సూచిక 5.5 కన్నా తక్కువ ఉన్న నేలలు ఏ పంటలు సాగు చేయడానికి కూడా పనికిరావు. వీటిని ఆమ్ల నేలలు అంటారు. మన ఇండియాలో అయితే ఆమ్ల నేలలు ఎక్కువ లేవు. మనకి ఎక్కడైతే ఆమ్ల వర్షాలు కురుస్తాయో అక్కడ అలాంటి కంట్రీస్లో మాత్రమే ఆమ్ల నేలలు అనేటువంటివి మనకి ఉన్నాయి. అలా కాకుండా ఉదజని సూచిక 8 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఎర్ర నేలలు, 8.5 కన్నా ఎక్కువ ఉన్నటువంటి నల్ల నేలల్లో కూడా చాలా పంటలకి మనకు అధిక అనుకూలంగా ఉండవు. ఎందుకంటే పిహెచ్ ఉదజని సూచిక స్థాయి 8.5 దాటిందంటే గన ఆ నేలల్లో సోడియం అధికంగా ఉండడం వల్ల పంటల సాగుకి అనుగుణంగా ఉండవు. ఉదజని సూచిక 8.1 నుండి 8.5 వరకు ఉన్నటువంటి నేలల్లో మంచి యాజమాన్య పద్ధతులను పాటించి వాటి యొక్క ఉదజని సూచికను మనం 7.5 కూడా తీసుకురావడానికి కూడా మెలకువలు పాటించాలి. అలాగే ముఖ్యంగా ఈసీ కూడా మనకి, ఈసీ అంటే మనందరికీ రైతు సోదరులకి లవణాల స్థాయి, అది ఎంత ఉందో కూడా చూసుకొని అవి ఏ మొక్కలకు ఉపయోగపడతాయో కూడా మనం టెస్ట్లో తెలుస్తుంది. అలాగే సేంద్రియ కర్బనాన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ముఖ్యంగా మనం భూసార పరీక్ష వల్ల రైతులు తమ పొలంలో పోషకాలను అందించే సామర్థ్యం ఎంత ఉందో తెలుస్తుంది. అలాగే తన భూమిలో నేల ఉదజని సూచిక, లవణ పరిమాణ సాంద్రత, సేంద్రియ కర్బనం, పోషకాల లభ్యత వంటి వివరాలు మరియు పంటకు వేయవలసినటువంటి సేంద్రియ మరియు రసాయన ఎరువుల మోతాదు తెలుసుకున్నటకు కూడా వీలైంది. ఇందాకనే మనం చర్చించుకున్నట్లుగా మనకు ఆవశ్యకమైనటువంటి 13 మూలకాలలో ఏవి ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఉండవలసిన పరిమాణం కంటే ఏవి అధికంగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ఏవి కరెక్ట్గా ఉన్నాయి అన్నిటికీ కూడా మీకు ఆ మట్టి పరీక్షా పత్రంలో ఇస్తారు. అలాగే భూసార పరీక్ష ఫలితంగా ఆధారంగా నేల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేపట్టవలసినటువంటి చర్యలను రైతులకు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల ద్వారా మీకు ఆ పత్రంలో తెలియజేస్తారు. తద్వారా రైతులు ఏవైతే మీ మట్టి పరీక్షా పత్రంలో తెలిపినటువంటి వివరాలు ఉన్నాయో ఆ విధంగా చర్యలు పాటించి మంచి దిగుబడులను పొందటమే కాకుండా మన నేలను కూడా ఆరోగ్యవంతంగా చేసి రాబోయే తరాల వారందరికీ కూడా అందించవచ్చు. రైతులు ప్రతి 3 నుండి 4 సంవత్సరాలకు లేదంటే 6 పంటలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షల్లో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇందాక మనం తెలుసుకున్నటువంటి మట్టి నమూనా సేకరణ, అందులో మెలకువలు, జాగ్రత్తలు పాటించి, ఇది ఖచ్చితమైన సమయం కాబట్టి ఈ వేసవిలో మీరందరూ కూడా మట్టి నమూనాలు సేకరించి రైతు సోదరులందరూ కూడా శాస్త్ర మనకు
సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో విచ్చేసి వారు తెలిపినటువంటి మీ పరీక్షా ఫలితాలకు అనుగుణంగానే ఎరువులు వాడి ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించి మీ యొక్క పంటల్లో పెట్టుబడిని తగ్గించి అధిక ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే.